ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಅಂದರೂ ಭಕ್ತಿತೋ ನಾರಾಯಣನಿಗೆ ನಮಸ್ಕರಿಸಂಡಿ, ನೇನು ಚೆಪ್ಪಿನಟ್ಟು ಚೆಪ್ಪಂಡಿ. ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ, ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ, ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ. ಅಮಾವಾಸ್ಯಕ್ಕೆ ಮುಂದು ನಾರಾಯಣನಿ ಅಷ್ಟಾಕ್ಷರಿಯ ಮಂತ್ರವನ್ನು ಭಕ್ತಿ ಶ್ರದ್ಧಲತೋ ಚೆಯ್ಯಂಡಿ. ಸೂರ್ಯುಡು ವಿಷ್ಣು ಸ್ವರೂಪುಡು, ಅದಕ್ಕೆ ಸೂರ್ಯ ನಾರಾಯಣುಡು ಅನ್ನಾರು. ವಿಷ್ಣುವೇ ಸೂರ್ಯುಡು ರೂಪಂಲో ఉన్నాడు. ఈయన ప్రత్యక్ష దేవత. ఆ మహాత్ముడు అమావాస్య నాడు మరింత ఎక్కువగా తన శక్తిని భక్తులకి ప్రదర్శిస్తాడు. అలాంటి సమయంలో నారాయణాష్టాక్షరీ మంత్రాన్ని విడిచిపెట్టకుండా చేసేటటువంటి వాళ్ళకి సూర్యభగవానుడి కటాక్షం లభిస్తుందని, దానివల్ల ఆయువు ఆరోగ్యము రెండూ పెరుగుతాయని గరుడ పురాణం చెబుతుంది. మీకు ఇదివరలో కూడా చెప్పాను, వైశాఖ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య నాడు శనైశ్చరుడు జన్మించాడు. ఇటు శనైశ్చర అనుగ్రహం లభించడానికి, ఇటు నారాయణుని అనుగ్రహం లభించడానికి అమావాస్య నాడు భక్తితో అష్టాక్షరీ మంత్ర జపం చేయండి. అసలు అమావాస్యలు గ్రహణములు ఇలాంటి కాలములో భక్తితో స్నానము చేసి అష్టాక్షరి మంత్రం వంటి మంత్రాలని జపించేటటువంటి వారికి తిరుగులేని శక్తి లభిస్తుంది. అందుకే రేపు మేము ప్రణవపీఠంలో శనైశ్చరుడికి ప్రత్యేకంగా హోమం చేస్తూ దానితోపాటు మొత్తం నవగ్రహాలకు కూడా హోమం చేస్తున్నాం. భక్తులందరూ గోత్రనామాలు పంపించవచ్చు. ఇదివరలో గోత్రనామాలు ఇచ్చిన వారు అవసరం లేదు, కానీ మళ్ళీ కొత్తగా ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇవ్వండి. తద్వారా వారందరూ కూడా ఇంట్లో కూర్చుని యాగ ఫలితం పొందండి. ఈసారి గరుడ పురాణం అనేకమైనటువంటి విశేషాలు మనకు అందించింది కనుక అందులో ఉన్న విశేషాలనే నేను మీకు అందజేస్తున్నాను. భైరవులు 8 మందిలో భీషణ భైరవుడి గురించి ఇతపూర్వం మీకు అందించాను సమాచారం. ఈరోజు సంహార భైరవుడి గురించి మనం తెలుసుకుందాం. ఈ ప్రపంచమంతా ఏదో ఒకనాడు ప్రళయకాలంలో నాశనం అయిపోతుంది. లయము కలిసిపోవుట, ప్రళయము సర్వము పరమాత్మలో లీనమైపోవుట. ప్రళయకాలంలో ప్రపంచమంతా సర్వనాశనం అయిపోతుంది. ఆ నాశనం అయిపోయే ముందు భూమి అంతా ఎర్రగా నిప్పుల వాన కురిసి నిప్పుల మొద్దులో భస్మైపోతుంది. విలయ కుశానుకీలముల వేడిమి బోడిమి వాల్మి వెల్మిడిన్ కలసిన భూతధాత్రి అని అలసాని పెద్దను కూడా అందుకే మనుచరిత్రలో రాశాడు. ప్రపంచ ప్రళయకాలంలో 100 సంవత్సరముల కాలం ఏకధాటిన ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తుంది. అంగారక వర్షం అంటారు దాన్ని. అంగారం అంటే ఇంత నిప్పులు అనమాట. నిప్పులు దప 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 పడిపోతూ ఉంటాయి భూమి మీద. ఇప్పుడే వేసవికాలంలో భూమండలం అంతా తాపం తట్టుకోలేక మనందరం కూడా గెజగెజలాడిపోతున్నామా? ఏ ఇంట్లో చూసినా ఏసీ మిషన్లో, ఈ ఏసీ మిషన్లో నుంచి వచ్చే వేడితో భూమి ఇంకా పెరిగిపోతుంది. వేడితో తాపంతో నిండిపోతుంది, భూతాపం పెరిగిపోతుంది. ఈనాడు భూమి మీద ఉన్న వేడిని మనం తట్టుకోలేకపోతున్నాం. అటువంటిది 100 సంవత్సరముల పాటు ఏకధాటిన నిప్పులు వర్షిస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆనాడు భూమి అంతా నిప్పు మొద్దైపోతుంది, అంటే మొత్తం భూగోళం ఎర్రగా మండిపోతూ సూర్యగోళంలో తయారైపోతుంది. అప్పుడు మీరు నేను అనేవాళ్ళం, ఎవరూ ఉండం, సమస్తం మొద్దైపోతుంది, నాశనమైపోతుంది. అలా ఎర్రగా అయిపోయిన భూమి మీద ఆ తర్వాత మళ్ళీ 100 సంవత్సరముల పాటు వర్షం కురుస్తుందని ఇతపూర్వం కూడా చెప్పాను. ఆ వర్షం వల్ల భూమి మొత్తం జలంలో కలిసిపోతుంది. దానికి జలప్రళయము అని పేరు. అటువంటి మహాజల ప్రళయంలో ఎవ్వరూ ఉండరు, ప్రపంచమంతా నాశనం అయిపోతుంది. ఆ లయకారకుడికి సంహార భైరవుడు అని పేరు. ఆ భైరవుడు ఎలా ఉంటాడు? వేయి చేతులు ధరించి ఉంటాడు. ఆ వేయి చేతులు పొడవుగా గోళ్లతో ఉంటాయి, భీకరమైన 1000 ముఖములతో 1000 పాదములతో ఉంటాడు, అనేక నేత్రములతో ఉంటాడు. ఇక్కడ 1000 అంటే 1, 2, 3, 4 కాదు, అనేక పాదాలు, అనేక నేత్రములు, అనేక శిరస్సులతో ఉంటాడు ఆయన. మహాభయంకర రౌద్రాకారంతో ఉంటాడు. సాధారణంగా భైరవుడు నీలవర్ణంలో ఉంటాడు. ఈ ప్రళయకాలంలో భైరవుడి శరీరం అంతా ఎర్రబడిపోతుంది. ఎర్రని ముఖాలతో, ఎర్రని నేత్రాలతో ఉంటాడు. పెద్ద పెద్ద శబ్దములతో మహా నృత్యం చేస్తాడు. నటరాజుతో పాటు ఈయన కూడా రౌద్ర తాండవ నృత్యం చేస్తాడు, భయంకర నృత్యం చేస్తాడు. ఆ నృత్యానికి లోకాలు కదిలిపోతాయి. ఈయన అందరినీ సంహరించి ఆ పరమాత్ముడు కొంతకాలం పోయిన తర్వాత తన రౌద్రం తగ్గించుకొని మళ్ళీ పునఃసృష్టికి బ్రహ్మాది దేవతలకి సాయం చేస్తాడు. ఈ సాయం చేసే పరమాత్ముడు మనలాగా పురాణములు వినేవాళ్ళని, పురాణములు చెప్పుకునేటటువంటి వాళ్ళని, పురాణాలని నమ్మేటటువంటి వాళ్ళని, నిరంతరం ఆధ్యాత్మ మార్గంలో నడుచుకునేవాళ్ళని ఉత్తములుగా సృష్టిస్తాడు, పాపాత్ములను నీచులుగా సృష్టిస్తాడు. కుక్కలుగా, నక్కలుగా, తోడేళ్లుగా, కాకులుగా, గొడ్లగోపులుగా ఇలాంటి ప్రాణులుగా సృష్టిస్తాడు పాపాత్మల్ని. మరికొంతమంది పాపాత్ముల్ని నాస్తికవాదుల్ని, ధర్మ మార్గానికి వ్యతిరేకంగా నడుచుకునేటటువంటి వారిని, వీరిని కుంటివారిగా, గుడ్డివారిగా, నడ్డివారిగా, దరిద్రుడిగా, రకరకాల పొట్టి చేతులు పొట్టి కాళ్ళు ఉన్నవాడుగా, వికృతాకారుడిగా సృష్టిస్తాడు. ఆ ఈశ్వర కటాక్షం లేకపోవటం వల్లే మనం మహాపాపాలు చేయటం వల్లే కొందరం వికృతాకారులుగా పుడుతున్నాం. కొంతమంది ఏమో పుట్టి కూడా ఆరోగ్యం లేకుండా ఉంటారు. కొంతమంది చూసారు భూమికి జానుడు ఉంటారు, కొందరు బాగా పొడవుగా ఉంటారు, కొందరికి తింటే పడదు, కొందరికి నిరంతరం ఏదో బాధ కలుగుతూనే ఉంటుంది. ఇవన్నీ మనం ఒకప్పుడు చేసిన మహాపాపాల ఫలితాలు. ఈ పాపాల ఫలితాలన్నీ అందిస్తాడు, మనందరినీ శరీర మార్గంలో నడుపుతాడు, ఈ జగత్తునంతటిని కలుపుకుంటాడు. సృష్టి స్థితులేములు మూడు చేసేటటువంటి భైరవుడు సంహార భైరవుడు. కేవలం అదొకటే సంహారం చేస్తాడా? అదేం కాదట, దాంతోపాటు ఇంకా తాళపూలు చేస్తాడు. ఇప్పుడు మనం చేసే పాపములన్నీ ఆయనే తొలగిస్తాడు. హారం అంటే దండ, సంహారము చక్కని దండ. మనం చేసే పాపాలన్నీ తన దగ్గరికి తీసుకుని ఆ పాపాలు పుర్రెల దండ వేసుకున్నట్టుగా మెడలో వేసుకుని మనల్ని అనుగ్రహించే భైరవుడు కూడా కాబట్టి ఆయన సంహార భైరవుడు అన్నారండి. సంహార భైరవుడు అనగా మన పాపములను ఒక పూల దండ కింద మార్చుకొని మెడలో వేసుకుని మనల్ని రక్షించేవాడు. ఎప్పుడు ఆ పని చేస్తాడు ఆయన? మనం సరైన మార్గంలో నడుచుకుంటే మనం పుట్టినప్పటి నుంచి ఈనాటి వరకు చేసే మహాపాపములన్నిటినీ ఒక దండ కిందకొచ్చి ఆ దండని మెడలో వేసుకుని, ఒరే నీ పాపాలన్నీ నేను స్వీకరించాను, కాబట్టి పాపములను సంహారం చేశాను, నీవిప్పుడు నిష్పాపుడివి, ఏ పాపం లేనివాడివి అని అనుగ్రహిస్తాడు. అటువంటి వాడు సంహార భైరవుడు. ఈయనని ఎలా ఉపాసించాలి? సంహార భైరవుడికి అమావాస్య, అష్టమి, బుధవారము, ఆదివారము ఇవి ప్రీతిపాత్రమైన కాలములు. వారములలో అయితే ఆదివారం, బుధవారం, తిథులలో అష్టమి, అమావాస్య. అంటే నెలలో 4 పవిత్ర కాలములను ఆయన ఇష్టపడతాడనమాట. ఈ మధ్యన నాస్తికవాదులు కొందరు కాలం అంతా మంచిదేనండి, చెడ్డ లేదు మంచి లేదు, నీకు వచ్చిన పడిలో చేసి అంటున్నారే, ఇది కూడా ఒక రకమైన నాస్తికవాదం అండి. యోగశక్తి ఉన్నవాడికి కాలంతో సంబంధం లేదు. భూలోకంలో మనం మానవులుగా పుట్టాం. అందులో ఆ మానవులలో కూడా సామాన్య మానవులు ఎక్కువ మంది ఉంటారు. ఇటువంటి వాడికి గట్టిగా రోగం వస్తే ఆసుపత్రికి వెడితే కూడా రోగం తగ్గదు, మందులు వేస్తే తగ్గదు, శరీరం ఇలా వంగిపోతుంది, నడవలేక నడుస్తాడు. ఇటువంటి వాడు మంచి లేదు చెడ్డ లేదంటే ఎంత తప్పండి? అది మంచి చెడ్డ లేకపోవడం ఎలా కుదురుతుంది? రోగం ఉందా, దానికి మందు ఉందా? ఆరోగ్యం, అనారోగ్యం, మంచి మనిషి, చెడ్డ మనిషి. అలాగే కాలంలో కూడా అనుకూల కాలము, అననుకూల కాలములను ఉంటాయి. అది తెలుసుకోకపోతే ఆ వ్యక్తిని నాస్తికుడు అంటారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మహాభారతంలో భగవంతుడి కృష్ణుడు చెప్పిన మాట, కాలములలో కొన్ని మానవులకి పనికిరావు, కొన్ని పనికి వస్తాయి. వాటిని ఎరిగి సరైన కాలమును ఎంచుకొని పనిచేసేవాడు ఆ పనిలో విజయం పొందుతాడు. కాలములకు వ్యతిరేకంగా నడుచుకుంటే
అప్పుడు దెబ్బతింటాడు అని చెప్పాడు. దాని ఉదాహరణ చెప్పాడు, ధర్మరాజు గారికి కాలం కలిసి రాలేదు, ఆ సమయంలో జోదమాడాడు కాబట్టి ఓడిపోయాడు. ఆ కాలమే అనుకూలమైనప్పుడు యుద్ధరంగంలో విజయం పొందగలిగాడు. ఎవరైనా అంతే. అందుకని కాలోహి దురతిక్రమ, కాలము ఎవ్వరము దాటలేము, ఆ కాలమే పరమాత్మ స్వరూపము, ఈ కాలము మంచి చెడ్డ మిశ్రమము అని మూడు రకాలుగా ఉంటుంది. అందుకే దుర్ముహూర్తంలో వద్దన్నప్పుడు మానేయండి, అంతే. వర్జ్యంలో వద్దంటే మానేయండి, అంటే అన్నిటికీ కాదు, కొన్నిటికీ ఒక పనికిరావు. వర్జ్యకాలంలో విద్యాభ్యాసం ప్రారంభించకూడదు, వర్జ్యకాలంలో ప్రయాణం వద్దన్నారు, వద్దన్నప్పుడు చేస్తే దానికి తగిన ఫలితం అనుభవిస్తున్నారా లేదా? ఏమంటే పవర్ కట్గా ఉన్నప్పుడు నిద్రపోండి, లేకపోతే ఈ పని వల్ల ఉపయోగం లేదని చెప్తున్నప్పుడు, కరెంటు పోయినప్పుడు చీకట్లో మనం ఏం చేయగలుగుతాం? పవర్ కట్ లాంటిదే ఈ కాలంలో దుర్ముహూర్తము వర్జము మొదలైనవన్నీ కూడా, ఇవన్నీ తెలుసుకోవాలి. అందుకని కాలము నెరిగి కాలమిత్ కర్మకృత్ ధీమాన్, అంటే కాలమును విత్తు గ్రహించి కాలమును ఎరిగి కర్మకృత్తు కర్మ చేసినటువంటి వాడు ధీమాన్ బుద్ధిమంతుడు అని పిలువబడతాడు. అంటే బుద్ధిమంతుడు కాలమును ఎరిగి పనిచేస్తాడు, కాలమునకు అనుగుణముగా పనిచేస్తాడు. అటువంటి వాడికి దేవతానుగ్రహం లభేత్ అని బృహస్పతి చెప్పాడు. దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాలమిత్ కర్మకృత్ ధీమాన్, దేవతానుగ్రహం లభేత్. ఇంతటి మేధావి, మహామేధావి, సమస్తమునకు గురుడు అనిపించుకున్న బృహస్పతి చెప్పిన మాట కాలవిత్ కర్మకృత్ ధీమాన్, దేవతానుగ్రహం లభ్యత అన్నాడు ఆయన. ఇవి తెలుసుకోవాలి మనం. అందువల్ల ఏమిటనమాట, కాలము యొక్క ప్రభావం చాలా గొప్పది. ఆ కాలములలో ఆ పనులు చేస్తే ఎక్కువ కలుస్తాయి. ఒక ఆయన ఓ స్థలం కొందాం అనుకున్నాడు, పెద్ద శివలింగం పెడదాం, ఆ శివలింగానికి ఒక స్థలం కొందాం అనుకున్నాడు. ఈ స్థలం నాకు ఇష్టం కదా అని నా ఇష్టవుతుడు రాత్రి 10 వెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తానంటే రిజిస్ట్రార్ గారు ఉంటారా, మూతి మీద వడ్డించి పోమంటారు. 10 రిజిస్ట్రార్ ఆఫీస్ తీస్తారు, 2 పనిచేస్తుంది. ఆ 10-2 మధ్యలోనే ఏ రిజిస్ట్రేషన్ అని అవుతుంది. ఆ సమయంలో కూడా రిజిస్ట్రార్ గారు కూర్చున్నప్పుడే పనులు అవుతాయి, ఆయన లేకుండా సంతకం లేకుండా పనులు అవ్వవు కదా. అలాగే మనం ఏ పనినా చేయాలంటే ఆ పనికి అనుకూల కాలం ఒకటి ఉంటుంది. భగవంతుడు కూడా బోర్డు పెట్టి కూర్చున్నాడు, ఒరే ఈ టైం టు ఈ టైం అన్నాడు. సంధ్యావందనమునకు సూర్యుడు ఉదయించినప్పటి నుంచి 1 వరకు సంధ్యావందనం చెయ్యన్నాడు, అది సంధ్యావందన టైము. సంధ్యావందనానికి రిజిస్ట్రార్ గారు ఆ టైం పెట్టారు. సాయం సంధ్యా సమయంలో ఆ టైం పెట్టారు, ఆ టైంలో సంధ్యావందనం చేస్తాం కానీ ఆ సమయంలో భోజనం చేస్తామండి, సంధ్యావందనం 10 చేస్తామంటే కుదరదు. ఏ ఆఫీసుకి ఏ టైం ఉందో ఆ టైంలో పెడితేనే ఆఫీసు పనిచేస్తుంది, అవునా? అలాగే మనం ఏ పని చేసినా ఆ పనికి తగిన సమయం నిర్ణయించారు. అవి సమయములు అంటే, విమానం ఎక్కాలంటే విమానం 10 విమానం అనుకుందాం కాసేపు, దానికి 3 ముందు పెడుతున్నామా లేదా ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే వెళ్ళి చెక్కింగ్లు అయ్యాక విమానంలో కూర్చోబెట్టిగా 10 బయలుదేరుతుంది. కానీ 10 విమానం అయితే నేను 11 రాకూడదా అంటే 11 వస్తే నీ టికెట్ డబ్బులు వేస్ట్, నేను ఇంటికి గెంటుతారు. కాబట్టి ఎప్పుడైనా ప్రతి దానికి కాలం ఉన్నది, ఆ కాలమునకు అనుగుణముగానే ఎవరైనా నడుచుకోవాలి. అలాగే కాలభైరవుడిలో సంహార భైరవుడిని కాలభైరవుణ్ణి పూజించడానికి కొన్ని ప్రత్యేక కాలములు ఏర్పాటు చేశారు. ఆ కాలములలో ఆయనని పూజిస్తేనే తత్ఫలితం పొందుతాం, దానికి వ్యతిరేకంగా పూజ చేస్తే రావలసిన ఫలితం ఉండదు, అసలు ఫలితమే లేకపోవచ్చు, ఒక్కొక్కసారి అపఫలితం కూడా రావచ్చు. కాబట్టి ఆదివారము, బుధవారము, అష్టమి, అమావాస్యలలో సంహార భైరవుణ్ణి పూజించండి లేక తలుచుకోండి. ఆయన పూజా విధానం ఇతఃపూర్వం చెప్పబడినట్టే ఒక రూపం తయారు చేసుకోండి, లేదా ఒక చక్కని శిల, గుండ్రని శిల తీసుకోండి. ఈ గుండ్రని శిల కాకుండా ఒక్కోసారి కోలగా అండాకారంలో ఉన్నది కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఎక్కువగా విరిగిపోయి పగుళ్ళు ఉన్నటువంటి ఛిద్రములు ఉన్న రాయి కాకుండా నున్నగా ఉన్న మంచి రాయి తీసుకుని ఆ రాతిని మట్టి మూకుళ్ళలో కానీ, పంచలోహ పాత్రలో కానీ, బంగారు పాత్రలో కానీ, వెండి పాత్రలో కానీ పెట్టండి. దాని మీద చెయ్యి పెట్టి సంహార భైరవం ఆవాహయామి అనగానే సంహార భైరవుడు అందులో వచ్చి కూర్చుంటాడు. ఆయన అందులోకి వచ్చి కూర్చున్నాక అప్పుడు యథాశక్తి అర్చన చెయ్యండి. నేను ముందే చెప్పినట్టే సంహార భైరవుడికి చాలా గొప్ప మంత్రాలు అనేక ఉన్నాయి. వాటిల్లో మీకు తోచిన మంత్రం గురువులు ఇచ్చినది సేకరించండి. ఓం రురు రురు సంహార భైరవాయ నమః అనేది ఆయనకి ఇష్టమైన గొప్ప మంత్రం. ఈ మంత్రముతో ఆయనని పూజించండి. నమక చమకాలు, మహాన్యాసాదులు, పురుష సూక్తం, స్త్రీ సూక్తం ఇవి చదువుతూ స్వామిని పంచామృతాలతో అభిషేకించి, శుద్ధ జలంతో అభిషేకించి, ఆ అభిషేక జలం తీర్థంగా తీసుకుంటే మనకి ఆరోగ్యం లభిస్తుంది, మన మహాపాపాలు పటాపంచలైపోతాయి. రురు రురు సంహార భైరవాయ నమః అనే మంత్ర జపం అష్టమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, ఆదివారం నాడు కానీ, బుధవారం నాడు కానీ చేశామంటే మహాభయంకర పాతకాలు తొలగిపోతాయి. ఏ పున కళ్ళు ద్రాగుటయు, ఎప్పుడు పడితే అప్పుడు కళ్ళు తాగడం మహాపాపం. కళ్ళు అంటే కేవలం ఏదో తాడి చెట్టు నుంచి తీసిందని కాదు, మద్యం కొన్ని విషయాల్లో మహాహాని చేస్తుంది. దానికి నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలు మానవులు పాటించరు కాబట్టి అసలు తాగుడు మానే అన్నారు మన పెద్దలు. ఈ మద్యం తాగడం ఒక మహాపాతకం. గురుపత్నిని పొందుట, గురువుగారి భార్యని సంగమించడం అది మహాభయంకర దోషం. మూడవది బ్రహ్మహత్య. నాలుగవది బంగారం దొంగతనం చేయటం. ధాతువులలో బంగారం దొంగతనం మహాపాపం. ఈ నాలుగింటికి పాతకములు మహాపాతకములని పేరు. మద్యపానము, గురుపత్ని సంగమము, సువర్ణస్థయం అంటే బంగారం దొంగతనం చేయడము, బ్రహ్మహత్య, ఈ నాలుగు పాపములు చేసిన వాడితో స్నేహం చేయటం ఐదవ మహాపాతకం. పంచమహాపాతకాలు అంటే పంచమహాపాతకాల్లో నాలుగు పాతకాలు చేసిన వాడితో స్నేహం చేయటం ఐదవ పాతకం అవుతుట. ఎంత భయంకరమైంది ఆ పాపం. నేను ఎప్పుడూ మద్యం తాగలేదండి అన్నాడు ఒకడు. అయినా వాడిని తీసుకెళ్ళి యమగంగలు చెతకబడిచి నువ్వు పంచమహాపాతకం చేసిన వాడివి అన్నారట. అప్పుడు వాడు నేనెప్పుడు పంచమహాపాతకాలు చేశానండి అంటే, తాగుబోతాడితో స్నేహం చేసావు, గురుపత్రి సంగమం చేసిన పాపాత్ములతో స్నేహం చేసావు, బంగారం దొంగతనం చేసిన వాడితో స్నేహం చేసావు, బ్రహ్మహత్య చేసిన వాడితో స్నేహం చేసావు. ఈ నలుగురిలో ఎవడితో స్నేహం చేసినా నువ్వు మహాపాతకాల్లో ఓ పాతకం చేసిన వాడివి. అప్పుడు ఆ పంచమహాపాతకాల్లో ఓ పాతకం చేసావు కనుక ఈ నరకానికి పో అంటారు వాళ్ళు. కాబట్టి తాగుబోతాడికి ఎంత పనిష్మెంటో, త్రాగుబోతుతో స్నేహం చేసిన వాడికి పనిష్మెంట్ ఉంటుంది. దొంగతనం, బంగారం దొంగతనం చేసిన వాడికి ఎటువంటి శిక్షయో, ఆ బంగారం దొంగతనం చేసిన వారితో స్నేహం చేసేవాడికి అదే శిక్ష. ఇప్పుడు అదేగా జరుగుతున్నది. కొన్ని చోట్ల కొన్ని గవర్నమెంట్లో పాపిస్టులు ఉంటారు, దొంగ రాజకీయ నాయకులు ఉంటారు. ఆ పాపాత్ములతో స్నేహం చేసిన పక్కవాడికి కూడా పాప వస్తుంది, వాడికి ఓటు వేసిన వాడికి పాప వస్తుంది. కాబట్టి సరైన నాయకుడిని ఎన్నుకోవాలి. బ్రహ్మహత్య మనం చేయకపోవచ్చు, చేసిన వానితో స్నేహం చేస్తే ఆ పాపం మనకు అంటూ ఉంటుంది. గురువుపత్రి సంగమం మనం చేయకపోవచ్చు, చేసిన వాడితో స్నేహం చేస్తే ఆ పాపం మనకు అంటుకుంటుంది. ఈ మహాపాతకములు పంచమహాపాతకములు ఎప్పటికీ అంత తేలిగ్గా తొలగవు. కానీ సంహార భైరవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటే, లేక పూజ చేస్తున్నప్పుడు చేస్తున్న వాడిని ప్రోత్సహించినా, పూజ చేస్తున్న వారి దగ్గర కూర్చునేది చూచినా, అటువంటి వాడికి పంచమహాపాతకాలు తొలగిపోతాయి. ఈ పంచమహాపాతకాలని పూలుగా మార్చి, ఆ పూలు దండగా మార్చి మెడలో వేసేసుకుని సంహార భైరవుడు మన పాపాలన్నీ తీసి పక్కన వారేస్తాడు, పటాపంచలు చేసేస్తాడు. అందువల్లే సంహార భైరవుణ్ణి పూజించాలి. ఒకట రెండ చెప్పడానికి వీలు కాని మహాపాపములు ఎన్నో ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఘోర పాపాలు ఉచ్చరించడానికి వీలు కాని మహాపాతకములన్నీ సంహార భైరవుణ్ణి తలుచుకోవడం వల్ల, సంహార భైరవుణ్ణి పూజించడం వల్ల, సంహార భైరవుణ్ణి పూజించిన వారితో స్నేహం చేయడం వల్ల తొలగిపోతాయి. అందుకనే ఆయన్ని సంహార భైరవుడు అన్నారు, మహాపాతకాలు సంహరిస్తాడు కనుక. మీకు నరక వర్ణనలో ఇక్కడ కొన్ని విశేషాలు చెప్పారండి, అవి చెబితే ఉణుకొస్తుందన్నమాట. శరీరం గగుర్పాటుకు గురవుతుంది. కుక్క మాంసం తినటం, కుక్కల్ని చంపడం, కుక్కలతో సంగమం చేయటం కూడా కొంతమంది చేస్తారట. ఇవన్నీ విష్ణు పురాణం, గరుడ పురాణం, భాగవతం ఇవన్నీ మనకి చెప్పే. నరకవర్ణనలో కుక్కలతో సంభోగించే నీచులు ఉన్నారట. స్త్రీలు పురుషులు కూడా మగ కుక్కలతో, ఆడవాళ్ళు ఆడకుక్కలతో, మగవాళ్ళు తిరిగేటటువంటి నీచులు ఉంటారని చెప్పారు. పందులతో సంగమించేవాళ్ళు, పంది మాంసం తినేవాళ్ళు, పక్షుల్ని అన్యాయంగా చంపేటటువంటి వాళ్ళు, వావి వరుస లేకుండా వికృతంగా తిరిగేటటువంటి వాళ్ళు, ఇటువంటి క్రూరాతి క్రూరులు, ఘోరాతి ఘోరులు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా గజగజలాడిపోతారు రేపు నరకానికి వెళ్ళాక. ఈ నరకాల్లో మరొక గొప్ప నరకం ఏంటో తెలుసా? గురుపాతక నరకం. ఎవడైనా గురువు గారికి ద్రోహం చేస్తే, గురువు గారికి అపచారం చేస్తే, అన్నం పెట్టిన గురువు గారికి కన్నం పెడితే వాడిని మాత్రం ఎవరూ బాగు చేయలేరు. ప్రపంచంలో ప్రతి పాపములకు ప్రాయశ్చిత్తం అన్నది, ఒక గురుద్రోహానికి ప్రాయశ్చిత్తం లేదు. కానీ సంహార భైరవుడి దగ్గరికి వెళ్ళి నేను గురుద్రోహం చేశాను, ఇంకెప్పుడు చేయను, మా గురువు గారికి భక్తితో నమస్కరిస్తున్నాను, తెలిసి కానీ తెలియక కానీ గురువు గారికి అపచారం చేస్తే అపచార దోషం పోవాలని ఒక్కొక్కని అష్టమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, ఆదివారం నాడు కానీ, బుధవారం నాడు కానీ భక్తి శ్రద్ధలతో సంహార భైరవుణ్ణి యథాశక్తిగా అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటే ఆ పాపం కూడా పోదు బిడ్డ. అందువల్లే సంహార భైరవుడు అంత గొప్పవాడు. ఈ విధంగా సంహార భైరవుణ్ణి పూజించాక అవకాశం ఉన్నవాడు, నేను చెప్పేవన్నీ కూడా అవకాశం ఉన్నవాళ్ళకి, శక్తి ఉన్న వాళ్ళకే చెప్తున్నారు కదా, అందువల్ల అవకాశం ఉన్నవాడు, శక్తి ఉన్నటువంటి వాళ్ళు యథాశక్తి దానం చేయండి. కూరగాయలు తోచిన దక్షిణ ఇవ్వండి. మహానుభావులకి ఇంత దక్షిణ వేశారనుకోండి, వాళ్ళ వల్ల మీకు ఎంతో లాభం అండి. కొంతమంది పుణ్యాత్ములు పైకి చెప్పుకోలేకపోతున్నారు కానీ వాళ్ళు చేసే పుణ్య కార్యక్రమములు ప్రపంచానికి ఉపయోగపడతాయి. గొప్ప గొప్ప శివలింగాలు ప్రతిష్ఠించడం, యజ్ఞాలు చేయటం, అన్నదానం చేయటం, ఇవన్నీ మహాకార్యాలు కదా. వాళ్ళకి తోచింది వేయండి. ఇవాళ నీకు రూపాయే కుదిరిందా? రూపాయి ఇది సిగ్గుపడక్కర్లేదట. ఒక రూపాయి ఇవ్వగలిగో, 10 రూపాయలు ఇవ్వగలిగో, ఈ ఇచ్చిన దానం ఎప్పుడు మన వెంట వస్తుంది. దానముతో సమానమైన పుణ్యం మరొకటి లేదు. మహాపాతకాలన్నీ దానం వల్ల తొలగిపోతాయి. పూజలన్నిటికీ పరమార్థం దానం చేయటమే. భగవంతుడికి మనం ఇచ్చే ప్రతి పైసా మనకి తిరిగి వెనక్కి వస్తూనే ఉంటుంది, ఏదో రకంగా ఇస్తూనే ఉంటాడు ఆయన. పరమాత్మ యొక్క లక్షణం ఏమిటంటే, నువ్వు రవ్వంత చేస్తే కొండంత ఇస్తాడు. ఆయన ఏం అట్టే పెట్టుకోడు. ఆయన మన రుణం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆయనకు రుణం లేకపోయినా మన మీద ఉన్న ప్రేమతో మనం ఆయన పిల్లలం కనుక మనకి సహాయం చేస్తూనే ఉంటాడు. ఇలా యథాశక్తి దక్షిణలు ఇచ్చి భక్తి శ్రద్ధలతో గురువులను మళ్ళీ మనస్సులో తలుచుకుంటే సంహార భైరవ అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా భైరవులు 8 రూపములతో ప్రపంచానికి ఎంతో ఉపకారం చేస్తున్నారు. మీకు ప్రారంభంలో చెప్పుకున్నాం కదా, అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాలి భైరవుడు, ఈ విధంగా భైరవులు 8 రూపములతో మనల్ని రక్షిస్తున్నారు. ఈ భైరవుల్లో ఒక్కొక్కడి ఒక్కొక్క ఉపాసనా విధానం కలిగినటువంటి వారు. అన్నీ తెలుసుకున్నారు మీరు, వీటిల్లో ఏదో ఒక భైరవుడినైనా పూజించండి, లేదా కనీసం ఈ అష్టభైరవుల్ని తలుచుకోండి చాలు. వాళ్లను స్మరించినంత మాత్రం చేత కూడా మనకి భగవద్ అనుగ్రహం కలుగుతుంది. ఇక్కడి నుంచి గరుడ పురాణం సదాచారములను చెప్పడం మొదలుపెట్టింది. మీరంతా అదృష్టవంతులు. వైశాఖ మాసం పూర్తవుతున్నది, జ్యేష్ఠమాసంలోకి అడుగు పెడుతున్నారు. జ్యేష్ఠమాసంలోకి అడుగు పెడుతున్న కాలంలో కూడా ఈ గరుడ పురాణం వింటున్నారు. జ్యేష్ఠమాసం కొన్ని అపూర్వ పర్వదినములతో కూడినది. అవి ఏమేమి పర్వదినాలో రేపటి ఎపిసోడ్లో మీకు ఎలాగో చెబుతాను. ఆ సమయంలో మీరు ఆ పర్వదినాలు తెలుసుకుని ఆ కాలంలో కూడా ఈ గరుడ పురాణంలో ఏ భాగం వింటే ఏమి లాభాలు వస్తాయో కూడా తెలుసుకోండి. భగవంతుడు మనకి ఇచ్చింది చెవులు. ఇంద్రియాలు 5 ఈ చెవులు చాలా అత్యద్భుతమైనవి. చెవులతో విని ఏదైనా గ్రహించగలుగుతాం మనం. కంటితో చూస్తాం, చెవులతో వింటాం. వినడం వల్ల కంటి చూపులో మార్పు వస్తుంది. సక్రమ కార్యాలు చేయాలంటే చెవులకి పని చెప్పాలి. చెవిటి వాళ్ళని పక్కన పెట్టేయండి, చెవులు ఉన్నాయి మీకు వినగలుగుతున్నారు, వినగలిగితే భగవంతుని యొక్క కథలు వినండి, ధర్మాచరణములకు సంబంధించిన విశేషాలు తెలుసుకోండి. అన్నిటికంటే సదాచారం చాలా గొప్పది. ఎలా నడుచుకోవాలో మానవుడు, ఆ నడుచుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో భగవంతుడైన వాసుదేవుడు స్వయముగా గరుత్మంతునికి చెప్పాడు కనుక ఇది గరుడ పురాణం. దానికి సదాచారం అని పేరు. మంచి ఆచారము, ఆరోగ్యమిచ్చే ఆచారము. ఆచారం అంటే నడవడిక అన్నమాట. ఇలా నడుచుకోవడం వల్ల మనకు అన్ని లాభాలే కలుగుతాయి, వాటిని సదాచారాలు అంటారు. ఆశ్చర్యకరం ఏంటంటే ఈ సదాచారాల్లో జ్యేష్ఠమాసంలో చేయవలసిన కొన్ని పనులు కూడా చెప్పారు. అవి కూడా తెలుసుకుని మనం ఆ ప్రకారం నడుచుకుందాం. సదాచారము ఎప్పుడు మానవునికి ముందు యహం ఇస్తుంది, అనగా ఈ లోకములో సుఖం ఇస్తుంది, శరీరం విడిచిపెట్టాక ముక్తినిస్తుంది. యహము పరము రెండూ ఇస్తుంది కనుక దానికి సదాచారం అని పేరు. పెద్దలు నడుచుకుని సుఖం పొందారు. భగవంతుడు ఆజ్ఞాపించాడు, ఆ ఆజ్ఞాపమే అంటే భగవంతుడు ఇలా నడుచుకోండి అని ఆజ్ఞాపన చేసిందే సదాచారం అంటే. సదాచారములలో మొట్టమొదటిది గురువందనం, అనుదినము గురువులకి నమస్కారం, మమ్మల్ని అనుగ్రహిస్తున్న గురువులకి నమస్కారం. చిన్నప్పుడు పాఠం చెప్పారు, పెద్దయ్యాక మంత్రోపదేశం చేశారు, పురాణాది విశేష జ్ఞానం అందించారు, మమ్మల్ని ఎప్పటికప్పుడు ఆత్మబలమిచ్చి శరీర మార్గంలో నడుపుతున్నారు. భగవంతుడు ప్రత్యక్షంగా గురువు రూపంలో ఉన్నాడు. భగవంతుడేమో అదృశ్య రూపంలో కనపడకుండా సర్వాంతర్యామిగా ఉంటాడు, కానీ కనపడే దేవుడు గురువు అని భావించి గురువును నమస్కరించటం ఆచారాలలో మొట్టమొదటిది. సదాచారంలో మొదటి భాగం ఏంటంటే గురువు వందనం. నిత్యం వందే గురు పదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రమ తర్క్యం త్రైపురం మహః అనుకుంటూ గురువుని ధ్యానం చేయాలట. శ్రీకృష్ణ పరమాత్మే మనకి దిక్కు ఈ విషయంలో. కృష్ణుడు జగద్గురు, కృష్ణం వందే జగద్గురుం అంటున్నామా మనం? అంతటి పరమాత్ముడు కూడా భూలోకంలో అవతరించి భూమి మీద పుట్టాక ప్రతి మానవుడు గురువును ఆశ్రయించి గురువు ద్వారానే తరించాలని లోకానికి గొప్ప సందేశం ఇచ్చాడు. మానవులెవరైనా గురువాక్యోద్యుక్తులై కాని తత్పూర్వారంభము చేయబోలదనుచు బోధించు చందంబునన్ సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై ఉండియు గుర్వంగీకరణంబు చేయదనిరా గోవిందుడు రాముడు. సాక్షాత్తు పరమాత్ముడు కృష్ణుడు, జగద్గురుడు ఆయన, శ్రీమన్నారాయణుడు. బలరాముడిగా కృష్ణుడిగా రెండు రూపములలో ఉన్న ఆయన పరమాత్ముడు ఒక్కడే. అటువంటి వాడు సర్వజ్ఞుడి నుండి కూడా ఈ భూమి మీద పుట్టిన తర్వాత ప్రతి జీవి ఒక గురువును ఆశ్రయించాలి, కర్మబద్ధుడు అనిపించుకోవాలి అని లోకానికి చెప్పడం కోసం తనకి ఏ సంబంధం లేకపోయినా, అన్ని చదువులు తనలో ఉన్నా, ఏ రుణాలు లేకపోయినా, ఆ మహాత్ముడు కాశీ వెళ్ళి అవంతీపురం నివాసి కాశీలో గురుకులం పెట్టిన మహానుభావుడైనటువంటి సాందీపని దగ్గరికి వెళ్ళి ఆ సాందీపని కాళ్ళు గట్టిగా పట్టుకుని ఆ తర్వాత ఆయన దగ్గర మంత్రోపదేశం పొంది విద్యను నేర్చుకున్నాడు. నేర్చుకుని సదాచారాలలో గొప్ప ఆచారం గురు సేవ అన్నాడు. ఆయన గురువుగారికి పాదాలు నొక్కాడు, గురు పాదాల ధూళి నెత్తి మీద వేసుకున్నాడు, గురువుగారి భార్య చెప్పిన పనులన్నీ చేశాడు, కట్టెలు కొట్టి తెమ్మంటే తెచ్చాడు, తర్భలు తెమ్మంటే తెచ్చాడు, అరణ్యమునికి వెళ్ళి ఒకసారి నానాయాతన పడ్డాడు. గురువుగారు చెప్పిన పాఠాలు శ్రద్ధతో రెండు చేతులు కట్టుకుని నేర్చుకున్నాడు తప్ప, ఏమండో గురువుగారు నాకు అన్ని వచ్చాడో అని నేను చెప్పినట్టు మీరు చేయండి అని అల్లా ఒక్కనాడు కూడా. గురువుగారు కుర్చీలో కూర్చుంటే ఆయన కింద కూర్చుని పాఠం విన్నాడు తప్ప, ఎప్పుడు గురువుగారికి ఎదురుకుండా కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని టీవీగా కూర్చుని పాఠం వినలేదు ఆయన. ఎంత ఎందుకు? ఒకటా రెండా అన్నీ అయిపోయాక పాఠాలు నేర్చుకున్నాక గురువుగారు దక్షిణ దిగితే చచ్చిపోయిన కొడుకుని బతికించి ఇచ్చాడు. అప్పుడు గురువుగారు దీవిస్తే, గురువుగారు మీ దయవల్ల నేను మీ కుమారుడిని బతికించి ఇచ్చాను, ఇది నాశక్తి కాదన్నాడు ఆయన. అవి మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈరోజు నుంచి మనందరం శరీరంతో మనస్సుతో వాక్కుతో గురువుని పూజిద్దాం, గురువుని తొలుద్దాం. గురు కటాక్షం ఉంటే ఏదైనా వస్తుందని లోకానికి చాటి చెబుదాం. దేహరేపటి నుంచి సంధ్యావందనాలు, స్నానాదులు, ఈ సదాచార విశేషాలన్నీ కూడా వరుసగా తెలుసుకుందాం, తెలుసుకుని తరిద్దాం. మీరందరూ కూడా సాయంకాలం 5 గంటలకల్లా రోజు సిద్ధంగా ఉండండి. 5 గంటల నుంచి 5:30 వరకు ఇంచుమించుగా ప్రత్యక్ష ప్రసాదం ద్వారా మీకు యథాశక్తిగా గరుడ పురాణంలో ఉన్న కొన్ని విశేషాలు అందిస్తాను. మళ్ళీ రేపు కలుసుకునేదాకా హరి ఓం తత్సత్.